ಶ್ರೀಮತೇ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. ಪ್ರಿಯ ಭಾಗವತ ಮೈತ್ರಿ ಸಭ್ಯುಲಾರ, ಪೆದ್ದಲಾರ, ಮುಂದುಗಾ ಅಂದರಿಗೆ ದಾಸೋಹಂ ಸಮರ್ಪಿಸ್ತು. ಶ್ರೀಮತ್ ಉಪನಿಷತ್ ಸಿದ್ಧಾಂತ ಆಚಾರ್ಯಪೀಠ ವ್ಯವಸ್ಥಾಪಕರು, ಶ್ರೀಮತ್ ಪರಮಹಂಸ ಪರಿವ್ರಾಜಕಾಚಾರ್ಯರು, ಶ್ರೀ 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 ತಿದಂಡಿ ಶ್ರೀ ರಂಗರಾಮಾನುಜೀಯರ್ ಸ್ವಾಮಿವಾರು ತಮ್ಮ ಜೀವಿತ ಕಾಲಂಲೋ ఎంతో ఆసక్తిగా తాము పర్యటించినటువంటి యాత్రా విశేషాలను పుణ్యభూమిని దర్శిద్దాం వస్తారా అనే ఒక గ్రంథరూపంగా ఒక గ్రంథరూపకంగా అనుగ్రహించారు. దాన్నే ప్రతిరోజు మనం శ్రవణం చేస్తున్నాం. నిన్నటి వరకు 71 భాగం పూర్తయింది, ఈవేళ 72 భాగం. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. నిన్నటి రోజున స్వామివారు రంగనాథస్వామి ఆలయం అనేక రకాలైనటువంటి కాల ప్రభావాల వల్ల కప్పబడిపోయిందని, ఆ తర్వాత ఒక చోళరాజుగారు వేటకి వెళ్ళి విమానం ఇసుకలో కప్పబడిపోయిన చోట విశ్రాంతి తీసుకుంటూ ఉంటే అక్కడికి ఒక చిలుక చెట్టు మీద నుంచి రెండు శ్లోకాలని అద్భుతంగా వినిపించింది అని అంటూ, నిన్నటి రోజున కావేరీ విరజాశయం వైకుంఠం రంగమందిరం స వాసుదేవో రంగేశః ప్రత్యక్షం పరమం పదం విమానం ప్రణవాకారం వేదరూపం మహాద్భుతం శ్రీరంగశాయి భగవాన్ ప్రణవార్థ ప్రకాశక అని ఆ చిలుక పాడుతున్నట్టుగా తెలియజేశారు. ఆ తర్వాత కొనసాగిద్దాం. శ్రీరంగరామానుజ యతిభ్యో నమః. స్వామివారు ఇలా అనుగ్రహిస్తూ ఉన్నారు, సావధాన చిత్తులై ఆలకించండి. ఈ రకంగా ఆ చిలుక పాడింది అంటే ఇదే శ్లోకం కొద్ది పాట విధాలతో వివిధ సందర్భాలలో కనిపిస్తూ కూడా ఉంటుంది మన స్తోత్ర వాంగ్మయంలో. రాజుగారు, చోళరాజుగారు ఈ శ్లోకాలు విని ఆశ్చర్యపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అతనికి కలలో రంగనాథుడు కనబడి ఆదేశించాడు. అప్పుడు మళ్ళీ వచ్చి రంగ విమానాన్ని ఉద్ధరించి చిలుక చేసిన ఉపకారానికి స్మృతిగా దీనికి కిళి మంటపం అని ఏర్పాటు చేశాడు పేరు. ఇదే ఈనాటి ఆలయంలో మూల రూపం. ఆ చోళుడు కిడిచోళుడు అయ్యాడట. అయితే చరిత్రలో కిలిచోళుడు అనే పేరుతో ఎవరూ లేరు. కోయిల్ ఒడుగు ఆధారంగా ఉన్న స్థల పురాణం మాత్రం ఇది. తరువాత కాలక్రమేణా అనేక మార్పులు చెందుతూ వచ్చి మహమ్మదీయుల దండయాత్రకు గురి అయి మరలా జీర్ణోద్ధారణ చేయించబడింది ఈ రంగడి నివాసం శ్రీరంగం. రంగ, రంగుడు, రంగనాథుడు, శ్రీరంగం అంటే అర్థాలు చాలా ఉన్నాయి. నాట్యరంగానికి అధినేత, జగన్నాటక రంగానికి అధినేత, భక్తుల దగ్గరకు స్వయంగా వెళ్ళేవాడు, భగవంతుడి ఆదరంతో చేరిన స్థలము, నిత్యులు, ముక్తులు, ప్రాప్యులు మొదలైన వారందరూ పొందే స్థలము, శ్రీరంగనాయకి యొక్క నృత్యరంగం, ఇలా చాలా చాలా అర్థాలను చెప్తారు పెద్దలు. ఆలయ దర్శనం ఎలా చేయాలో పరాశర భట్టర్ వారు తమ రంగరాజస్థవంలో చెప్తారు. చిరకాలం దూరదేశంలో ఉన్న భట్టర్ వారు ఎప్పుడు శ్రీరంగం వస్తానా అని ఎదురుచూసి వచ్చి కావేరీ నదిలో స్నానం చేసి క్రమంగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. మొదటగా దర్శనం చేయవలసింది కావేరీ నది నట. శ్రీరంగానికి వడ్డాళంలా ఉంటుంది కదా మరి ఇది. ఉత్తరం వైపు, దక్షిణం వైపు ఉన్న కావేరులుగా వ్యవహరిస్తారు. కానీ స్థానికులంతా ఉత్తరం వైపున ఉన్నదానిని కొల్లడం అని అంటూ ఉంటారు. పూర్వాచారులందరూ కొల్లడంలోనే స్నానం ఆచరించేవారు. సాధారణ భక్తులందరూ దక్షిణ దిక్కులో ఉన్నటువంటి కావేరిలో స్నానం ఆచరిస్తూ ఉంటారు. రంగనాథుడు గర్భగుడిలో దక్షిణ దిక్కుకు తిరిగి బవళి ఉంచి ఉంటాడు కదా మరి. కవేర రాజు కుమార్తె కావేరి. అగస్త్య మహర్షి వివాహం చేసుకున్నాడు. చిరకాలం తపస్సు చేసి రంగనాథుడిని తనలో పొదుపుకొని గంగకన్నా పవిత్రంగా నదిగా మారినటువంటిది ఓ ఈ కావేరి. అగస్త్య మహర్షి కమండలంలోంచి ప్రవహించి ఉసిరిక వృక్షకంగా మారి ఆ శ్రీహరి పాదద్వయమును చెట్టు వేర్లను అభిషేకిస్తూ సఖ్యపర్వత శ్రేణుల మీద నుంచి బయలుదేరి ఈ కావేరి ప్రవహిస్తుంది. ఈమె వలననే శ్రీరంగ ప్రాంతమంతా సుభిక్షంగా ఉంటుంది. అందుకనే మన పెద్దలు అంటారు, సుభిక్షంగా ఎప్పుడూ ఉండాలి అని. కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవ శ్రీరంగనాథో జయతు శ్రీరంగ శ్రీశ్చ వర్ధతాం అని కావేరినేగా శ్రీరంగం కంటే ముందుగా తలచి వృద్ధి పొందాలని ఆకాంక్షించేది. తరువాత మనకి అమ్మా మంటపం ఒడ్డుల ఉన్న కావేరి నదిలో అవగాహించి భగవన్నామస్మరణ చేసుకుంటూ రాయగోపురాన్ని సేవించుకోవాలి. పెద్దగా ఎత్తుగా కనిపిస్తున్న బ్రహ్మాండమైన ఈ తొలి గోపురమే రాజగోపురం. ఇది 1980 వరకు లేదు. ఆ సంవత్సరంలోనే అహోబిలం స్వామి జీయర్ స్వామి చాలా వ్యయ ప్రయాసలకు ఓర్చి కట్టించారు. దీనిని తొలుత శ్రీకృష్ణదేవరాయలు ప్రారంభించాడు. ఇక్కడ 300 అడుగుల ఎత్తు గోపురంగా కట్టాలి అని అందుకు తగినట్లుగా 40 అడుగుల వెడల్పు పునాదులు తీయించాడు. 130 అడుగుల పొడవుగా 101 అడుగుల వెడల్పుగా 43 అడుగుల ఎత్తు వరకు పనిసాగింది. అంతలోనే తల్లికోట యుద్ధం వచ్చింది. రాయలు వారు పరమపదించారు. అప్పటి నుంచి ఇది మొట్టేయి గోపురం అయ్యింది, లేదా రాయగోపురం అని అందరూ వ్యవహరించారు. ఆ రకంగా వ్యవహరించబడింది ఓ ఈ గోపురం. 1980 అంటే మనకి ఇటీవల కాలమే అనుకోండి, అహోబిలం జీయర్ స్వామివారు 13 అంతస్తులుగా అద్భుతమైన రీతిలో 235 అడుగులు ఎత్తుగా నిర్మింపజేశారు. నిర్మాణం 1987 పూర్తి అయ్యింది. గోపురం లోపల నుంచి వెళ్లే రోడ్ల వెడల్పు 100 అడుగులు ఉంటాయంటే ఇది ఎంత పెద్దదో ఊహించుకోండి. గర్భగృహ ప్రాకార ప్రదక్షిణకి ఎవరినీ అనుమతించడం లేదు కనుక ఇక్కడి నుంచి లెక్క పెడితే అక్కడికి 7 ప్రాకారాలు పూర్తవుతాయి. ఈ ప్రాకారం గోడలు 6 అడుగులు వెడల్పుగా 21 అడుగుల ఎత్తుగా ఉంటాయి. దీనినే అడైవళైంజాన్ ప్రాకారం అంటారు. ఈ ప్రాకారంలో మనకి వామనమూర్తి సన్నిధి, తిరుకురుళప్పన్ అంటారు అది ఉంది. ఆ కాలంలో తిరుమంగయ్యాళ్ళవార్లు ఆళ్ళవారు తిరునగరం నుండి నమ్మాళ్ళవారి విగ్రహాన్ని వేంచేపు చేసుకుని వచ్చారు. అది ఈ సన్నిధిలోనే ఉండేవారట. వెంచేపు చేసుకుని వచ్చి ఈ సన్నిధిలోనే ఉండేవారట. ఈ ప్రాకారంలోనే ఆండాళ్ సన్నిధి కూడా ఒకటి ఉంది. పెరియాళ్ళవార్లు శ్రీవిల్లిపుత్తూరు నుంచి తన కుమార్తెను పల్లకిలో తీసుకుని వచ్చి ఇక్కడే బసలో ఉంచారట. ప్రస్తుతం ఇక్కడ ఆండాళ్ పెరియాళ్ళవార్ల మూర్తులను తోపురామన్ సన్నిధిలోకి చేర్చి అక్కడ ఉంచారు. కానీ దీనిని ఊరికే వెలి ఆండాళ్ సన్నిధి అని పిలుస్తున్నారు అంతే. ఇక తోపురామన్ సన్నిధినే ఆండాళ్ సన్నిధి అని ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. ప్రాకారం పైన ఉన్నదానిని వెలి ఆండాళ్ సన్నిధి అని అంటున్నారు. కనుక దీనిని ఉల్ ఆండాళ్ సన్నిధి అని కూడా అంటున్నారు. ఇక ఈ ప్రాకారం పడమటి ద్వారంలోంచి తెప్పగుంటకి వెళ్ళచ్చు. అంటే కుంభమాసంలో తెప్పోత్సవం జరుగుతుంది ఇగో ఈ ప్రాకారంలో ఉన్నటువంటి తెప్పగుంటలో. సరే, ఉత్తర ద్వారంలోంచి కొల్లడానికి వెళ్ళవచ్చు. కొల్లడం అంటే కావేరీ నది కదా. దక్షిణ తీరాన తిరుమంగయ్యాళ్ళవార్లకు ప్రత్యక్షమైన దశావతారాల సన్నిధి ఉంది. తిరుమంగయ్యాళ్ళవార్ల అర్చామూర్తి కూడా ఉంటుంది. కొల్లడంలోనే తిరుమంగయ్యాళ్ళవారు రేవు తురై, ఆళ్వందారు రేవు తురై అనేవి ప్రత్యేకంగా ఉన్నాయి. పడమటి ద్వారం దగ్గరగా కాట్ అర్ఘయ సింగర్ అనేది సన్నిధి ఉంటుంది. శ్రీవచన భూషణాన్ని పిళ్ళలోకాచార్యుల వారు అనుగ్రహించినటువంటి స్థలం కదా ఇది. ఇక దీని లోపల ప్రాకారానికి చిత్రవీధికి వెడితే కుంభమాసంలో బ్రహ్మోత్సవంలో పెరుమాళ్ళు వేయించేసే వీధులలోకి మనం ప్రవేశించినట్లు అవుతుంది. ఆళ్వారాచార్యుల త్రినక్షత్రపు తిరువీధులు కూడా ఇవే. దీనినే ఉత్తరమాడ వీధిలో వేదాంత దేశికుల వారి సన్నిధి కూడా దీనిలో కనిపిస్తుంది. జగన్నాథన్ సన్నిధి ఉన్నాయి. జగన్నాథుని సన్నిధిలో చైతన్య మహాప్రభువు బస చేశారట. తూర్పు వీధిలో రథోత్సవంలో వాడే రథం కూడా ఉంటుంది. పెరియ నంబి, కురత్తాళ్వాన్, ముదలి అండాన్, వానమామలై జియర్ మఠం ఇక్కడ ఉన్నాయి. దక్షిణ వీధిలో పాతాళకృష్ణుడి సన్నిధి కనిపిస్తుంది. మెట్లు దిగి వెళ్ళాలి. అక్కడో నాలుక్కాళ్ల మంటపం ఉంది. కృష్ణాష్టమి నాడు మరునాడు ఉట్టి ఉత్సవం ఇక్కడే జరుగుతుంది. దీనినే ఉరియడి మంటపం అంటారు. తూర్పు వీధి గోపురం మధ్య దామోదరుని సన్నిధి ఉంది. తేరు పాము వంటి వాటి విషము మన శరీరంలోంచి దిగిపోవడానికి ఈయనకి వెన్న పూస్తారు. ఇక దీని లోపల ప్రాకారానికి వెడితే ఉత్తర వీధి అంటారు. ఇక్కడ ఎడమ చేతివైపుగా తిరుత్తేరు రథం ఉంటుంది. దానిని మకరమాస బ్రహ్మోత్సవంలో వాడుతూ ఉంటారు. ఈ ప్రాకారంలో ఉత్తమ నంబి గృహం, శ్రీ రంగనారాయణ జీయర్ మఠం, వేదవ్యాస భట్టరు గృహం, రంగనాథ భట్టర్, నరసింహ భట్టరు గృహాలు, ఆండవన్ స్వామివారి మఠము ఉన్నాయి. బోలెడు రామానుజకూటాలు ఉన్నాయి. అరయర్ల తిరుమాళిగలు ఉన్నాయి. ఈ ప్రాకారంలో ప్రధానంగా చెప్పుకోదగినది మనవాళ మహాముళ్ళ సన్నిధి. మనవాళ మహాముళ్ళ సన్నిధి ఒకప్పుడు పల్లవరాయుల మఠంగా ఉండేది. ఇందులో ఉండే ఒక స్తంభం దగ్గరే మనవాళ మహామునులు ఆదిశేషువుగా ఉత్తమ నంబికి సేవ సాయించారు. వీరి మూల విరాట్ ప్రత్యేకంగా ఇక్కడ ఉండదు. గోడ మీద ఉండే తైలవర్ణ చిత్రమే. ఉత్సవమూర్తి చాలా చిన్న విగ్రహంగా ఉంటుంది. తిరువీధి ఉత్సవం జరగదు. పాదుకలు బంగారు కవచంతో ఉంటాయి. మనం సేవించవచ్చు. ఈ సన్నిధి వెనుక మనవాళ మహామునులు కాలక్షేపం సాయించిన స్థలం ఒకటి ఉంది. మనవాళ మహామునులు శిష్యులు అష్టదిగ్గజములు వారి యొక్క సుధామూర్తులను కూడా మనం అక్కడ సేవించుకోవచ్చు. ఇక ఐదవ ప్రాకారంలోకి ప్రవేశిస్తే అకళంకన్ ప్రాకారంలోనికి మనం వచ్చినట్లు. ఈ గోపురాన్ని నాన్ముఖన్ గోపురం అంటారు. అంటే నాలుగు పక్కల కుంభములు ఉండేటట్లు కట్టబడినది కనుక ఈ పేరు వచ్చింది. ఈ ప్రాకారం దగ్గర నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తున్న భావన మనకి చక్కగా కలుగుతుంది. మరో ఇంతవరకు బజార్లు ఇళ్ల మధ్య తిరుగుతున్నట్లుగా ఉంటుంది. లోపలికి మనం ఇప్పుడు వెళ్ళగానే ఇగో కుడి చేతి పక్క కూరత్తాళ్వారి సన్నిధి ఉంది. భట్టర్ వారి విగ్రహం, అలాగనే వారి పాదాల వద్ద నంజీర స్వామివారి విగ్రహాన్ని కూడా మనం సేవించుకుందాం. బయట లక్ష్మీనారాయణుడు, అమృత కలశ గరడర్ సన్నిధి కనిపిస్తుంది. ఎడమ పక్కగా వెడదాం. మూకుళ్ళు, వగైరా, ఇనుప సామాన్లన్నీ దుకాణాలు. ఇవి దాటగానే మనకి అదిగో నాథముండ్ల సన్నిధి. అందులో వీరనారాయణ పెరుమాళ్, నవనీత కృష్ణన్, నాథమునులు వేయించేసి ఉన్నారు. ఇంకా ఆళవందార్, తిరువరంగ పెరుమాళ్, అరయ్యర్, ఆండాళ్ళు కూడా ఉన్నారు. ఈ సన్నిధికి బయట కంబనాటరాజ్వాన్ మంటపం కూడా ఉంది. కంబరామాయణం నాథముండ్ల కాలంలో ఇక్కడే ఆవిష్కరించబడిందట. నాథముని సన్నిధి ముందు కంబర్ విగ్రహం నాలుక్కాళ్ళ మంటపంలో ఉంది. పెరుమాళ్ళు బ్రహ్మోత్సవ కాలంలో వాహనాల మీద తిరువీధి అయి తిరిగి వచ్చి తర్వాత కుంభహారతిని ఓ ఇక్కడ స్వీకరిస్తూ ఉంటారు. దీని ఎదురుగా ఉన్నది వంద కాళ్ల మంటపం, అంటే నూరు కాళ్ల మంటపం. రంగవిలాస మంటపం అని కూడా దీన్ని అంటారు. ఇందులో బలిపీఠం, విజయస్తంభం, రామానుజుల వారి విజయం ఏర్పడినటువంటిది ఉంది. ఇక్కడే పెరియ పెరుమాళ్ తైలవర్ణ చిత్రం ఆకర్షణీయంగా వేలాడుతూ ఉంది. ఈ రంగ విలాస మంటపంలో తిరుమంత్రం, ద్వయం, చరమ శ్లోకాలు అన్నీ ఎలా అవతరించాయో చెక్కి ఉంచారు. సుదర్శనుల వర్ణ విగ్రహం కూడా ఉంది ఈ మంటపంలో. దీనిని తిరుమలై నాయకర్ కట్టించారు అని అంటూ స్వామివారు శ్రీరంగంలో ఉన్న అద్భుతమైన విశేషాలని, తాము సవివరంగా సేవిస్తూ మనకి ఎన్నో రకమైనటువంటి విశేషాలు అందజేశారు. స్వామివారికి మరొక్కసారి దాసోహాలు సమర్పిస్తూ మిగతా విషయాలని రేపు గ్రహిద్దాం. అడియేన్ రామానుజదాస పరింగంటి కులశేఖరాళ్ వారు, హైదరాబాదు.